గజాసురుడు. తారకాసురుడు మరణించిన తర్వాత చాలా కాలం లోకాలన్నీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాయి. కొంతకాలానికి తారకుడు వంశంలో గజాసురుడు అనేటటువంటి వాడు ఉద్భవించాడు. గజాసురుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అనేక వరాలిచ్చాడు. తపోవన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ గజాసురుడు శోణితపురాన్ని రాజధానిగా చేసుకుని ధర్మ మార్గాన లోకాలన్నీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. గజాసురుడు పాలించే కాలంలో అతివృష్టి అనావృష్టి అనేవి లేవు. ఎండలు వానలు సరిగ్గా ఉన్నాయి. దేశం సస్యశ్యామలంగా ఉంది, సుభిక్షంగా ఉంది. నేరాలు అనేవి లేవు. దుర్మార్గులు అనేవాళ్లు లేరు. దుర్మార్గాలు అసలే లేవు. అంతా సదాచార సంపన్నులే. అయినప్పటికీ గజాసురుడు వసుత రాక్షస ప్రవృత్తి గలవాడు కావటం చేత దేవతల్ని మాత్రం కించపరుస్తూనే ఉన్నాడు. గజాసురుడు గొప్ప శివభక్తుడు. మూడు కాలాల యందు కూడా ఈశ్వరారాధన చేసేవాడు. ఒకరోజున ఈ అసురేంద్రుడు మంత్రి సామంత దండనాయకులతో సభ తెచ్చి ఉన్నాడు. ఆ సభలోకి నారదమునింద్రుడు వచ్చాడు. మహర్షికి ఎదురేగి స్వాగతం పలికాడు గజాసురుడు. ఆసనం అలంకరించాడు. ఆసనం అలంకరించిన తర్వాత ఆ మహర్షిని ఉచిత రీతిని సత్కరించాడు గజాసురుడు. సరే, కుశల ప్రశ్నలన్నీ అయినాయి. ఆ తర్వాత గజాసురుడు అన్నాడు, నారదమునింద్ర, నువ్వు త్రిలోక సంచారివి కదా, ముల్లోకాల్లోనూ ప్రజలు ఎలా ఉన్నారు, విశేషాలు ఏమిటో నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి నారద మహర్షి, దానవేంద్ర, నీ పాలనలో ముల్లోకాల్లోనూ ప్రజలు సుఖంగా ఉన్నారయ్యా, దేశమంతా కూడా సుభిక్షంగా ఉన్నది. కాకపోతే నాకు మాత్రం ఒక చిన్న లోటు కనిపిస్తూ ఉన్నది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి గజాసురుడు ఒక్కసారిగా అవాక్కై, లోటా? ఏమిటిది మునీంద్ర, మీరు చెప్పండి, తక్షణమే నేను దాన్ని భర్తీ చేస్తాను అన్నాడు. ఏం లేదు రాక్షసరాజా, ముల్లోకాల్లోనూ కూడా నిన్ను మించినటువంటి శివభక్తుడు అనేవాడు ఎవడు లేడు. నిరంతరము మూడు కాలముల యందు కూడా నువ్వు శివ పూజ చేస్తూనే ఉన్నావు. మరో నువ్వు పూజించేటటువంటి శివుడేమో కైలాసంలో ఉన్నాడు, నువ్వేమో భూలోకంలో ఈ శోణితపురంలోనూ ఉన్నావు. ఇలా ఉండటం అనేది అంతగా నాకు బాగా కనిపించటం లేదయ్యా. నాకు మాత్రం ఇది కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఆ ఈశ్వరుణ్ణి మెప్పించి నీ హృదయ మందిరంలో గనక ఆయన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే నీకు కూడా ఆయన్ని పూజించడానికి చాలా వీలవుతుంది. భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా నిన్ను మించినటువంటి శివభక్తుడు గాని శివపూజ దురంధ్రుడు గాని ఎవ్వరూ లేరు. అందుచేత హరుడు కూడా నీ కోరిక కాదనడు. శంకరుడు గనక నీ హృదయ మందిరంలో ప్రతిష్ఠింపబడ్డట్లయితే దేవతలు కూడా చేతులు కట్టుకుని తలలు వంచుకుని నీ ముందు నుంచుంటారయ్యా. అది ఎంత గొప్ప భాగ్యం చెప్పు. దానవ సార్వభౌమ, ఇప్పటికే నీ యశస్ చంద్రికలు 14 లోకాల్లోనూ కూడా వ్యాపించి ఉన్నాయి. ఈశ్వరుడు గనక నీ హృదయ స్థానంలో ప్రతిష్ఠించబడ్డట్లయితే ఆ చంద్ర తారార్కము నీ పేరు నిలిచిపోతుంది, ఒక్కసారి ఆలోచించు అన్నాడు నారదుడు. ఆ మాటలు విన్నాడు గజాసురుడు. ఇవి అతడి చెవుల్లో బాగా దూరాయి, తలకి బాగా ఎక్కినాయి. ఆలోచిస్తూ ఉన్నాడు, మహర్షి చెప్పింది నిజమే కదా, ఈశ్వరుణ్ణి గనక తన హృదయంలో ఉంచగలిగినట్లయితే తనకి తిరుగు అనేది లేదు, మృత్యువు కూడా తనజోలికి రాదు కదా. తను అజరామరుడవుతాడు, చావనేది ఉండదు, ఇది బాగుంది కదా. మరి ఈ రకంగా ఎందుకు చేయకూడదు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. సరే ఈ రకంగా ఆలోచించి ఏమైనా సరే ఆ ఈశ్వరుణ్ణి గనక తెచ్చి హృదయ కమలంలో గనక బంధించగలిగినట్లయితే ఇంతకన్నా కావాల్సింది ఏమీ లేదు అని పరమేశ్వరుణ్ణి నియమనిష్టలతో అర్చించడం మొదలుపెట్టాడు. గజాసురుడి యొక్క భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు గజాసురుడు, దేవదేవా, ఓ పరాత్పరా అనాథరక్షక ఆశ్రిత పారిజాత, నన్ను కరుణించవయ్యా. నీ సన్నిధే నాకు పెన్నిధి, నిన్ను వదిలే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. భక్తుడు ఒకచోట భగవంతుడు ఒకచోట ఉండటం అనే ధర్మం కాదు తండ్రి. ఓ మహాప్రభు, అందుచేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు, ఆది మధ్యాంత రహితడవు అయినటువంటి నువ్వు సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా నా హృదయ పద్మంలోనే నివసించాలి, ఇదే నా విన్నపము అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శివుడు సరే అని ఒక పార్థివలింగ రూపం దాల్చి గజాసురుడి యొక్క హృదయంలోకి ప్రవేశించాడు. జగాలను ఏలేటటువంటి ఈ పరమేశ్వరుడు తన హృదయ మందిరంలో నివాసం ఉన్నాడు కాబట్టి తనకన్నా అదృష్టవంతుడు అనేవాడు ఇంకొకళ్ళు లేడు. రాక్షస మహారాజు యొక్క ఆనందానికి అవధులు లేక అసలు అవధులు అనేవి లేకుండా పోయినాయి. కైలాసంలో శివుడు కనిపెట్టడం లేదు, శివుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇలా తెలియక కైలాసవాసులంతా కూడా కంపించిపోతూ ఉన్నారు. రుద్రగణాలు నలుమూలలా వెదగడం మొదలుపెట్టినాయి. పార్వతీదేవి జయ విజయ అనేటటువంటి సేవకుల్ని పిలిచి శివుడు ఎక్కడున్నాడో కనుక్కురమ్మంది. వాళ్లు కొన్ని రుద్రగణాలతో కలిసి వెతగ్గా వెతగ్గా చివరికి కైలాసనాథుడు ఈ గజాసురుడి యొక్క హృదయమునందు ఉన్నాడు అని తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని వాళ్ళిద్దరూ వచ్చి పార్వతీదేవికి విన్నవించారు. రుద్రగణాలు తిరిగి వచ్చి ఈశ్వరుడు శోణితపురంలో ఆ గజాసురుడి యొక్క హృదయంలో ఉన్నాడమ్మా అని చెప్పేసి ఆ విషయాన్ని కర్త గౌరీదేవికి విన్నవించారు. పార్వతీదేవి తన సోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి ఈ విషయాన్ని తెలియజేసి, శ్రీధర, గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు భక్తవశంకరుడైనటువంటి ఈ శంకరుణ్ణి వంచించి తన హృదయంలో బంధించాడయ్యా. ఈశ్వరుడు లేనటువంటి కైలాసం ఉన్నదే, అది అనాథ అవుతూ ఉన్నది కాబట్టి ఏ ఉపాయంతోనైనా సరే నా నాథుణ్ణి నా చెంతకి మళ్లీ చేర్చవలసింది అని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువుని వేడుకుంది. శ్రీహరి హైమవతిని ఓదార్చి గణపతిని పిలిచి, నాయనా, నీ తండ్రిని తీసుకురావడానికి నేను రుద్రగణాలను వెంటబెట్టుకుని వెడుతూ ఉన్నాను, కాబట్టి మేం తిరిగి వచ్చేదాకా కైలాసాన్ని కాపాడుతూ ఉండవలసింది అని చెప్పి ఆ ప్రమథగణాలన్నీ కూడా వెంటబెట్టుకుని త్రోవలో ఇంద్రాయ దేవతల్ని కూడా తనతో పాటుగా తోడు తీసుకుని ఆ శోణితపురానికి బయలుదేరాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే యుక్తము అని భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలా ఒక వాద్యము ఇచ్చి తాను కూడా చిరుగంటలు సన్నాయి ధరించి సోనితపురానికి వెళ్లి ఈ గంగిరెద్దిని చిత్ర విచిత్రంగా ఆడించడం మొదలుపెట్టాడు శ్రీహరి. ఈ నందీశ్వరుడు కూడా తన స్వామి కోసం లయబద్ధంగా ఆడుతూ సూపర్లందరినీ కూడా బాగా ఆకట్టుకుంటూ ఉన్నది. ఈ విషయం ఆనోటా పాకి రాజప్రసాదం దాకా వెళ్ళింది. గజాసురుడు విన్నాడు ఈ సంగతి. గంగిరెద్దు ఆట చాలా బాగున్నది, వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు గాని గంగిరెద్దును మొత్తం చాలా బాగా ఆడిస్తూ ఉన్నారు. ఎద్దు బాగా ఆడుతూ ఉన్నది. ఆ ఎద్దుతో ఉన్నటువంటి ఆ వాద్యగాళ్లు పాటగాళ్లు అందరూ కూడా చాలా బాగున్నారు. వాళ్ల యొక్క ఆటపాట చాలా గొప్పగా ఉన్నది. తను కూడా ఆటను చూడాలి అనుకున్నాడు. సరే, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కదువేముంది. వెంటనే ఆటగాళ్ల కబుడు చేశాడు. వాళ్ళందరినీ కూడా తన యొక్క సభకు వచ్చి అక్కడ ప్రదర్శన ఇవ్వండి అన్నాడు. ఆటగాళ్లందరూ కూడా గజాసురుడి యొక్క సభామండపం చేరారు. ఆట మొదలైంది. విష్ణుమూర్తి పాట పాడుతూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు సన్నయి వాయిస్తూ ఉన్నాడు. దేవేంద్రుడు మృదంగం వాయిస్తున్నాడు. అప్సరాంగనందరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. గంధర్వులందరూ కూడా శ్రీహరితో పాటుగా గొంతు కలిపి వాళ్లు కూడా పాడుతూ ఉన్నారు. నందీశ్వరుడి యొక్క కాళ్లకు గజ్జెలు కట్టారు. మెడలో చిరుమువ్వలు వేశారు. శరీరం మీద వివిధ రకాలైనటువంటి అలంకారాలు చేశారు. ఆ పాటకి అనుగుణంగా గంగిరెద్దు ఆడుతూ ఉన్నది. సభలోని వాళ్లంతా విస్తుపోయి అసలు గంగిరెద్దు ఈ రకంగా ఆడుతుందా అని అమితమైనటువంటి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అదను చూసినటువంటి శ్రీహరి శివస్తోత్రాలు అందుకున్నాడు. వాద్యాలు మిన్నుముట్టాయి. నంది మైమరిచి ఆడుతూ ఉన్నాడు. శివస్తోత్రాలకు ఈ నంది యొక్క ఆటకు మైమరిచిపోయాడు రాక్షసరాజు. విష్ణుమూర్తి శివుణ్ణి గొప్పగా స్తుతిస్తూ ఉన్నాడు. ఆ శివస్తోత్రాలు వినగానే అసలు గజాసురుడికి ఒళ్ళు తెలియటం మానేసింది. తనను స్తోత్రం చేస్తూ ఉంటే లింగరూపంలో ఆ గజాసురుడి హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఉబ్బిపోయాడు. ఆ విషయం గ్రహించినటువంటి శ్రీహరి అదే అదనుగా తీసుకున్నాడు. ఆటపాట ఇంకా ఊపందుకున్నాయి. ఒకవైపు భక్తి, రెండవైపు గంగిరెద్దు ఆట. కన్నులు పండవగా ఉంది. గజాసురుడి హృదయంలోనంటి శివలింగం క్రమేణా ఉబ్బిపోతూ ఉన్నది. అది పెరిగిపోతూ ఉన్నది. రాక్షసేంద్రుడి యొక్క కడుపు పెద్దదైపోతోంది. ఇంకా పెద్దదైంది. ఇంకా పగిలిపోయేట్టుంది. అతనికి ఊపిరాటం లేదు. ఇది శ్రీహరి మాయా. ఇంకా లాభం లేదు. పరమేశ్వరుణ్ణి తీసుకెళ్లిపోవడానికి వచ్చారు దేవతలు. వీళ్లందరూ కూడా దేవతాగణాలు. ఆ ఆడుతున్నది ఏదో గంగిరెద్దు కాదు, సాక్షాత్తు నందీశ్వరుడే. అర్థమైపోయింది గజాసురుడికి. తన పని అయిపోయింది. ఏ రకంగా ఆలోచించినటువంటి గజాసురుడు పరమేశ్వర రక్షమాం రక్షమాం రక్షరక్ష అంటూ భక్త సులభుడైనటువంటి ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఆ ఈశ్వరుడు, గజాసుర, నీకు కాలం ఆసన్నమైంది, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అంత ఆ గజాసురుడు, స్వామి, నా శిరస్సు ఎల్ల వేళలయందు కూడా పూజింపబడాలి. నా చర్మాన్ని నువ్వు ధరించాలి. నాకు మళ్లీ జన్మంటూ లేకుండా కైవల్య ప్రాప్తి కలిగించాలి అన్నాడు. రాక్షసేంద్రుడి యొక్క కోరికలు అన్నీ తీర్చాడు శంకరుడు. ఆ తరువాత అతని హృదయాన్ని చీల్చుకుని బయటికి వచ్చేసి